ప్రేమధారా
ప్రేమధారా
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
నిరుపమాన గ్రంథం నిర్గమ కాండం నిరుపమాన గ్రంథం దాస్యజనుల విమోచన వృత్తాంతం దాస్యజనుల విమోచన వృత్తాంతం ఇది దాస్యజనుల విమోచన వృత్తాంతం. నిర్గమ కాండం నిరుపమాన గ్రంథం నిర్గమ కాండం నిరుపమాన గ్రంథం. అద్భుతాలమయం అరణ్య సంచారం అద్భుతాలమయం అడుగడుగున దేవుని ప్రభావశక్తి ప్రదర్శనం అడుగడుగున దేవుని ప్రభావశక్తి ప్రదర్శనం అగ్నిమేఘ స్తంభాలు దేవుని సన్నిధికి నిదర్శనం దేవుని సన్నిధికి నిదర్శనం. నిర్గమ కాండం నిరుపమాన గ్రంథం నిర్గమ కాండం నిరుపమాన గ్రంథం.
ప్రియ శ్రోతలు, ఈరోజు మీరెలా ఉన్నారు? క్రీస్తునందు ఆనందిస్తున్నారా? నిర్గమకాండం ప్రతిరోజు వింటూ ఉంటే మీకేమనిపిస్తోంది? దేవుడు అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు. మోషే దేవుని జత పనివాడు. దేవుని ప్రజలు ఫరోరాజు పాలనలో పరాధీన దాస్యంలో ఎంతో మగ్గిపోయారు. దేవుడు కృపామయుడు గనుక అబ్రహాముతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని తన ప్రజల మొర్ర విని వారిని విమోచించడానికి మోషేను నియమించాడు. మోషే దైవజనుడు. అతని జీవితంలో మొదటి 40 సంవత్సరాలు ఈజిప్టులో గడిచాయి. ఆ తరువాత మరో 40 సంవత్సరాలు మిద్యానులో గడిచాయి. అక్కడ సిపోరా అనే స్త్రీని పెళ్లాడాడు. మండుతున్న పొదలో నుండి మోషేను దేవుడు పిలిచాడు. ఫరో దేవునికి శత్రువు. యూదులను అతడు వదిలిపెట్టనంటున్నాడు. వారి పనిభారాన్ని హెచ్చించాడు. ఆ తరువాత 10 తెగుళ్లు వచ్చాయి. చిట్ట చివరికి ఫరో ఇశ్రాయేలీయులను విడుదల చేయక తప్పలేదు. ఇప్పుడు మనం నిర్గమకాండం 13వ అధ్యాయానికి వచ్చాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నిత్యుడవైన దేవ, నీకు మా కృతజ్ఞతలు. నీ వాక్యమే సత్యము. నీ వాక్యముతో మమ్మలను ప్రతిష్ట చేయి ప్రభు. మాతో మాట్లాడు. మా జీవమునకు భక్తికి అవసరమైన సందేశమును మాకు ప్రకటించు. నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించు. మా శ్రోతల కుటుంబాలను దీవించు ప్రభు. కుటుంబాలు నీ కుటుంబాలై నీకు నీ వాక్యానికి ప్రథమ స్థానమిచ్చునట్లు వారిని నడిపించుమని వేడుకుంటున్నాము. నీ సంఘాలకు ఉజ్జీవం రావాలని, ఉత్తేజము కలగాలని ప్రార్థిస్తున్నాము. సంఘ బిడ్డల మనసులను నూతనపరచండి. సంఘ పరిచర్యలను విస్తృతపరచండి. భూదిగంతాల వరకు సంఘ బిడ్డల సాక్ష్యం విస్తరించాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, నాయకులను, మంత్రులను కనికరించి వారికి కావలసిన వివేకం అనుగ్రహించి దీవించమని నిన్ను వేడుకుంటున్నాము. సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని, మహిమ పొందుమని, మమ్మలను దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమతండ్రి. ఆమెన్. ప్రియ శ్రోతలు, నిర్గమకాండం 13వ అధ్యాయం సారాంశం వినండి. యెహోవా అన్నాడు, మోషే ఇశ్రాయేలు జాతిలో తొలిచూలు పశువుల యొక్క తొలిచూలు ప్రథమ సంతతి నాదే, దానిని నాకు ప్రతిష్ఠించాలి అన్నాడు. అప్పుడు మోషే ప్రజలతో అన్నాడు, మీ విమోచన దినమును జ్ఞాపకం చేసుకోండి, మిమ్మును విమోచించినవాడు యెహోవా. ఇది అబీబు నెల, ఈరోజే మీరు బయలుదేరి వచ్చారు. ఈ రోజును జ్ఞాపకం ఉంచుకొనండి, పులిసినది ఏదీ తినవద్దు. దేవుడు మిమ్మును పాలుతేనెలు ప్రవహించే దేశానికి రప్పించాడు. అబీబు నెలలో 7 రోజులు పులియని రొట్టెలు తినాలి, పులిసినది ఏదీ ఉండకూడదు, కనపడకూడదు. నీ కుమారునికి ఈ సంగతి వివరించి చెప్పాలి. యెహోవా ధర్మశాస్త్రం నీ నోట ఉండాలి. ఇది నీ చేతి మీద నీకు సూచనగా, కన్నుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండాలి. ప్రతి తొలిచూలు పిల్లను, పశు సంతతిలో ప్రతి తొలిపిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. మగ సంతానము యెహోవాదే. గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. అలా దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయాలి. నీ కుమారులలో తొలిచూలు అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపించాలి. ఇదేమిటి అని నీ కుమారుడు నిన్నడిగితే నీవు చెప్పాలి, యెహోవా ఈజిప్టు దాస్యము నుండి మనలను బయటకు రప్పించినవాడు. ఫరో తన మనస్సును కఠినపరుచుకొని మనలను పోనీయలేదు. అప్పుడు దేశమంతటా తొలి సంతానాన్ని సంహరించాడు. అందుకే నేను నా కుమారులలో ప్రతి తొలి సంతానమును వెలయిచ్చి విడిపిస్తున్నాను. ఆ సంగతి నీ చేతి మీద సూచనగా, నీ కన్నుల మధ్య లలాట పత్రికగా ఉండాలి. ఫరో ప్రజలను పోనిచ్చాడు. ఫిలిస్తీయుల దేశము సమీపమే అయినా దేవుడు ఆ మార్గమును నడిపించలేదు. ప్రజలు యుద్ధానికి భయపడి ఈజిప్టుకు తిరుగుతారేమో అని దేవుడు ప్రజలను చుట్టుదారి అయిన ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాడు. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఈజిప్టు నుండి వచ్చారు. మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాడు. యోసేపు అలా ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకున్నాడు. వారు పగలు రాత్రి ప్రయాణం చేశారు. సుక్కోతు నుండి ప్రయాణమై అరణ్యములో ఉన్న ఏతాములో దిగారు. వారు పగలు రాత్రి ప్రయాణము చేయడానికి యెహోవా త్రోవలో వారిని నడిపించడానికి పగటివేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉండి వారికి ముందుగా నడిచాడు. పగటివేళ మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభము ప్రజల వద్ద నుండి తొలగిపోలేదు. గమనించాలి, ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణం, దేవుడు వారిని నడిపించిన వైనం ఇక్కడ మనం గుర్తించగలం. మొదట దేవుడు ఇశ్రాయేలు జాతిని అంతా యాజకులనుగా చెయ్యాలని సంకల్పించాడు. అయితే వారి పాపమును బట్టి, అవిధేయతను బట్టి లేవీయులను మాత్రమే యాజక పరిచర్యకు ప్రత్యేకించాడు. నిర్గమకాండం 19:6 దేవుడన్నాడు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగా, పరిశుద్ధమైన జనముగా ఉంటారు. సంఖ్యాకాండం 8:16, తొలిచూలు అయిన ప్రతివానికి అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికీ ప్రతిగా లేవీయులను నేను తీసుకొని ఉన్నాను. లేవీయులు నావారు. దేవుడు వారి ప్రయాణానికి సురక్షితమైన మార్గాన్ని ఏర్పరిచాడు. 17, ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధమును చూచేటప్పుడు వారు పశ్చాత్తాపపడి ఈజిప్టుకు తిరుగుతారేమో అని ఫిలిస్తీయుల దేశము సమీపమైనా ఆ మార్గమున వారిని నడిపించలేదు. శ్రోతలు గమనించండి, ఈజిప్టులో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరిన స్థలం రామసేసు. వారు సీనాయి కొండ వరకు ప్రయాణం చెయ్యాలి. 150 మైళ్ళు దూరం, అనగా 250 కిలోమీటర్లు. ఈ మార్గమధ్యంలో వారెన్నో సంఘటనలను ఎదుర్కోవలసి వచ్చింది. 13:21-22. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి ఏతాములో దిగారు. త్రోవలో వారిని మేఘస్తంభము, అగ్నిస్తంభము నడిపించాయి. ఎడతెగని షకీనా మహిమ వారికి కనిపించడం ఇదే మొదటిసారి. దేవుని సన్నిధి మహిమమేఘమై వారికి ప్రత్యక్షమైంది. దేవుని మహిమను పాత కొత్త నిబంధనలో అనేక సార్లు ప్రజలు చూడగలిగారు. నిర్గమకాండం 10:19-20 యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని వీచేటట్లు చేశాడు. ఇక్కడ గాలి రూపంలో షెకీనా మహిమ కనిపించింది. లేవియకాండం 16:2 దేవుడన్నాడు, నేను కరుణాపీఠము మీద మేఘములో కనపడతాను, కనుక అహరోను మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి రాకూడదు, వస్తే అతడు చస్తాడు. 2:11-13 యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. అందరూ సన్నపు నార వస్త్రాలు ధరించుకొని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించారు. అప్పుడు షెకీనా మేఘము యెహోవా మందిరము నిండా నిండిపోయింది. యెహోవా తేజస్సుతో యెహోవా మందిరము నిండుకొనగా సేవ చెయ్యడానికి యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయారు. యెహెజ్కేలు 10:00 షెకీనా మహిమ అనగా ఆయన తేజోమహిమ రానురాను తగ్గిపోతూ వచ్చింది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు లూకాసువార్త 2:9-11 ప్రభువు మహిమ కాపరుల చుట్టూ ప్రకాశించింది. వారు మిక్కిలి భయపడ్డారు. దూతలు క్రిస్మస్ వర్తమానము తెచ్చారు. మత్తయి సువార్త 17:5 రూపాంతరపు కొండమీద ప్రకాశమానమైన షెకీనా మేఘము వారిని కమ్మింది. అప్పుడు ఆ మహిమ మేఘములో నుండి ఒక స్వరము వినిపించింది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. అపొస్తల కార్యములు 9:09 యేసు ఆరోహణమైనప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ఇదే షెకీనా మహిమ మేఘం. 1 థెస్సలోనీ పత్రిక 4:17 ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము, కాగా మనము సదాకాలము ఆయనతో కూడా ఉంటాము. మనలను తీసుకుపోయేది షెకీనా మహిమ మేఘము అని మా శ్రోతలు గుర్తించాలి. యేసు 2వ రాకడలో మత్తయి సువార్త 24:30 ప్రకారం మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనపడుతుంది. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై రావటం చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. మార్కు సువార్త 8:38 మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వస్తాడు. అదే షెకీనా మహిమ. ఇక 1000 ఏండ్ల పరిపాలనలో మహిమే మహిమ. యెషయాగ్రంథం 4:5 సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద, దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేస్తాడు. మహిమ అంతటి మీద వితానము ఉంటుంది. ప్రియశ్రోతలు, ఇప్పుడు మనం 14వ అధ్యాయంలోకి వస్తున్నాం. యెహోవా మోషేతో అన్నాడు, నీవు వారితో చెప్పు, ఇశ్రాయేలీయులు మిగ్దోలుకు సముద్రానికి మధ్యన బయల్సెఫోను ఎదట దిగాలి. సముద్రమునొద్ద వారు దిగాలి. ఫరో అనుకుంటాడు, ఇశ్రాయేలీయులు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసింది, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు వారిని తరుముతాడు, నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుంటాను, నేను యెహోవానని ఈజిప్టు వారందరూ తెలుసుకుంటారు. ప్రజలు పారిపోయినట్లు ఈజిప్టు రాజుకు తెలుపబడింది. ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా త్రిప్పబడింది. వారు చెప్పుకున్నారు, మనం ఎందుకు ఇలా చేశాము, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చాము. అప్పుడు ఫరో తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాడు. అతడు శ్రేష్టమైన 600 రథాలను, ఈజిప్టు రథాలన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తీసుకొని పోయాడు. యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఇశ్రాయేలీయులు భయము చేత బయలువెళ్తున్నారు. ఈజిప్టు వారు ఇశ్రాయేలీయులను తరుముతున్నారు. సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకున్నారు. ఫరో సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఈజిప్టు వారు తమ వెనుక రావటం చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టారు. వారు మోషేతో అన్నారు, ఈజిప్టులో సమాధులు లేవని ఈ అరణ్యములో చావటానికి మమ్మను రప్పించావు. మమ్మలను ఈజిప్టులో నుండి బయటికి రప్పించడమెందుకు? ఇలా చేయడమెందుకు? మా జోలికి రావద్దు, ఈజిప్టు వారికి దాసులుగానే ఉంటాము అని నీతో మునుపు ఇదే మాట అన్నాము కదా. ఈ అరణ్యములో చావటం కంటే ఈజిప్టు వారికి దాసులమవటమే మేలు. అందుకు మోషే అన్నాడు, భయపడకండి, యెహోవా మీకు కలుగజేసే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఈజిప్టు వారిని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరు ఊరుకొనండి. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఫరోను కలవరపరచడానికే దేవుడు ఈ విధముగా ఇశ్రాయేలును సముద్రము దిశగా నడిపించాడు. ఫరో ఇశ్రాయేలును తరమటానికి బయలుదేరాడు. ఫరో రథములు బలమైనవి, రథాలను లాగే గుర్రాలు ఎంతో వేగంగా పరిగెత్తుతాయి. ప్రతి రథములో యోధులు ఆయుధాలు ధరించి ఉన్నారు. విల్లు, బాణాలు, ఖడ్గాలు, బల్లెములు ధరించిన యోధులు ఇశ్రాయేలీయులను తరమటానికి ఉపక్రమించారు. దారి మంచిది కాదు, బురదలో రథచక్రాలు దిగబడిపోతాయి. ఫరో సైన్యం తమ వెంట వస్తున్నట్లు ఇశ్రాయేలీయులు వెనక్కు తిరిగి చూచారు. వారికి ఎంతో భయమేసింది. తమ ముందు సముద్రమున్నది, తమ వెనుక ఫరో సైన్యమున్నది, అటూ ఇటూ ప్రమాదాలే. రెండిటి మధ్య చిక్కుబడిపోయారు. లొంగిపోవటమా, యుద్ధం చేయడమా, లేక దేవుని యందు విశ్వాసముంచటమా? ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు. మోషే భయపడవద్దని వారికి ధైర్యం చెప్పాడు. విశ్వాస సహితమైన ప్రార్థన మనకు ధైర్యం గొలుపుతుంది. విశ్వాసము లేని మతాచారాలు మృతతుల్యమైనవి. మోషే అన్నాడు, భయపడకండి, నేడు దేవుడు మీకు రక్షణ కలుగజేస్తాడు. ఊరికే నిలువబడి నిశ్చింతగా చూస్తూ ఉండండి, దేవుని శక్తిని మీరు చూడగలుగుతారు. 15వ వచనం, యెహోవా మోషేతో అన్నాడు, నీవెందుకు నాతో మొర్రపెడుతున్నావు? ఇశ్రాయేలీయులను సాగిపొమ్మని చెప్పు. నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోతారు. నేను ఈజిప్టు వారి హృదయాలను కఠినపరుస్తాను, వారు వీరిని తరుముతారు. ఫరో ద్వారా, అతని సర్వసైన్యము ద్వారా నాకు మహిమ తెచ్చుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని ఈజిప్టు వారు తెలుసుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలీయులకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాడు. మేఘస్తంభము వారి వెనుక నిలిచి ఉంది. అది ఉభయ సైన్యాలకు మధ్య నిలిచింది. అది మేఘము గనుక వారికి చీకటి కలిగించింది గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చింది. గనుక ఆ రాత్రి అంతా ఈజిప్టు వారి సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. మోషే సముద్రము వైపు చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయారు. ఆ నీరు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉన్నది. ఫరో సైన్యం ఇశ్రాయేలీయులను తరుముతూ సముద్రం మధ్యకు చేరారు. అయితే వేకువ జామున యెహోవా అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఈజిప్టు దండు వైపు చూచి దానిని కలవరపరిచాడు. వారి రథచక్రాలు ఊడిపడేటట్లు చేశాడు. వారు బహు కష్టముతో రథాలు తోలుతున్నారు. అప్పుడు ఈజిప్టు వారు చెప్పుకున్నారు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు. ప్రియశ్రోతలు, దేవదూత ఇశ్రాయేలీయులను వెంబడించినట్లు చెప్పబడింది. మేఘము అగ్ని ఇశ్రాయేలీయులను నడిపించటం గొప్ప విశేషం. కాపుదల నిశ్చయత ఇశ్రాయేలీయులకు దేవుడు కలుగచేస్తూనే ఉన్నాడు. 21వ వచనం, యెహోవా సమస్త ప్రకృతిని సముద్రాన్ని శాసించగలడు, తూర్పుగాలి వీచింది, సముద్రము మధ్య ఆరిన నేల ఏర్పడింది. పంచభూతములను యెహోవా తన అదుపులో ఉంచుకున్నాడని ఈజిప్టు వారు తెలుసుకోవాలని దేవుని ఉద్దేశ్యం. వేకువజామున ఈజిప్టు సైన్యంలో కలవరం బయలుదేరింది. వేకువజాము అనగా యూదుల కాల నిర్ణయం ప్రకారం రాత్రి, మధ్యరాత్రి, కోడికోత సమయం, ఉదయం అని 4 జాములుగా లెక్కిస్తారు. నిర్గమకాండం 14:26 నుండి యెహోవా మోషేతో అన్నాడు, నీ చెయ్యి చాపు, ఈజిప్టు వారి రథముల మీదికి, వారి రౌతుల మీదికి సముద్రం పొర్లి రావాలి. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక జలముతో తిరిగి పొరిలింది. గనుక ఈజిప్టు వారు అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రము మధ్యలో ఈజిప్టు వారిని నాశనం చేశాడు. నీళ్లు తిరిగి వచ్చి రథములను, రౌతులను, వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాయి. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడగా ఉన్నాయి. ఆ దినమున యెహోవా ఈజిప్టు వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఇశ్రాయేలీయులు చచ్చిన ఈజిప్టు వారిని సముద్ర తీరాన చూచారు. ఈ గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచారు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు, ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకముంచారు. శ్రోతలు వింటున్నారా? దేవుని శక్తి ప్రజలలో భయం పుట్టించింది. దానికి ఫలితంగా ప్రజలు దేవుని యందు విశ్వాసముంచారు, దేవునికి విధేయులయ్యారు. ఇశ్రాయేలీయులు ఇదే పాఠాన్ని పదే పదే నేర్చుకోవలసి వచ్చింది. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయంలో 13 నుండి 31వ వచనం వరకు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారో చెప్పబడింది. ఫరో ఇశ్రాయేలీయులను తరిమాడు. ఏతాము నుండి పీహహీరోతు వరకు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేశారు. వారిని తిరిగి బంధించి తేవాలని ఫరో వారి వెంటపడ్డాడు. ఎర్ర సముద్రం దగ్గర వారిని ముట్టడించి తిరిగి తేవాలని ఫరో ఉద్దేశించాడు. ప్రజలు మొదట భయపడ్డారు, నిరుత్సాహాన్ని వెలిబుచ్చారు, ప్రార్థించారు. మోషే ఒక ప్రవక్తగా వారికి ధైర్యం చెప్పాడు. దేవుని వైపు చూడండి, నిరుత్సాహపడకండి అని వారిని హెచ్చరించాడు. ప్రియశ్రోతలు, ఇశ్రాయేలు ప్రజలకు విమోచన ఒక్కసారి రాలేదు, అది ఒక ప్రక్రియగా కొనసాగింది. ఇశ్రాయేలీయులు సీనాయి దిశగా పయనించారు. మొదట వారు ఎర్ర సముద్రం దాటారు, దేవుడే దాటించాడు. నిర్గమకాండం గ్రంథంలో మనము నేర్చుకోదగిన ప్రధానాంశం ఇదే. దేవుని నిబంధన సంబంధమందు నిలిచి ఉన్న ప్రజలను దేవుడు కాపాడతాడు, ఆశీర్వదిస్తాడు. నిబంధనను బట్టి ఆయన వారి దేవుడు, వారు ఆయన ప్రజలు. దేవుని విమోచన ప్రజల విధేయతను బట్టి అర్థవంతమవుతుంది. పస్కా పండగలో వారి విమోచన యాత్ర మొదలైంది. మోషే క్రీస్తుకు ముందు గుర్తు, క్రీస్తు మన విమోచకుడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
బైబుల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా
ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 517. అడ్రస్ మరోసారి, ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 517.